ఈ నియమాలు పాటించాలి, తపస్సు చేయాలంటే. కాబట్టి ఏం చేయాలి? వడలల్లా విభూతి పూత పూసుకోవాలి, రుద్రాక్ష ధరించాలి, వీలుంటే లింగం ధరించాలి, ఆ తర్వాత ఆసనం వేసి కూర్చోవాలి. కూర్చున్నంతసేపు నాసాగ్రం మీద దృష్టి పెట్టాలి, ముక్కు చెవులు ఇలా చూస్తూ ఉండాలి, చూస్తూ నమశివాయ అనాలి. అలా కాసేపు మీరు అలా ముక్కుకే చూడండి, కళ్ళు బయర్లు గమ్ముతాయి, కళ్ళు తిరుగుతాయి. కానీ దానికి ఏకాగ్రత అని పేరు. ఈ నాసాగ్రమే చూడాలట. యోగులు ఆ పని చేయగలుగుతారు. నువ్వు అలా నమశివాయ అనే పంచాక్షరి మంత్రం విడిచిపెట్టకుండా చెయ్యగా చేయగా ఈశ్వరుని మెచ్చుకొని కైవల్యం ఇవ్వవచ్చు. ప్రయత్నించు అనగా ఆవిడ కాశీక్షేత్రంలో ఒక దివ్యస్థలం చూసుకుని దుర్వాసుడు చెప్పినట్టే దుర్వాస మహర్షి యొక్క బోధనతో నాసాగ్రం చూసుకుంటూ ఓం నమ శివాయ అనుకోవడం మొదలెట్టింది. ఆవిడ పరమసుందరిని ముందే చెప్పాను కదా, మామూలు సుందరి కాదు. ఒకరోజున ధర్మరాజు గారు, యమధర్మరాజు గారు భూలోకానికి వచ్చాడు. ధర్మదేవత ఆయన, మామూలు వాడు కాదు. అసలు ఏ స్త్రీ వ్యామోహంలో పడడు ఆయన? ఆయన ధర్మరాజ ప్రతిష్ఠిత లింగం విశాలాక్షి ఆలయం దగ్గర ఉంది కదా, ఆ లింగమును ప్రతిరోజు అర్ధరాత్రి 12 వచ్చి కాసేపు పూజ చేసి వెళ్ళిపోతాడు. అలా పూజ చేస్తున్నాడు కాబట్టి ధర్మరాజు గారు ధర్మ పదవిలో ఉండగలిగాడు. శివుడు అర్చన చేయకపోతే ధర్మరాజు గారి మతి కూడా ధర్మం నుంచి బయటకు వస్తుంది. అందుకని ఈయన రోజులాగే అర్ధరాత్రి 12 ధర్మలింగేశ్వరాన్ని, ధర్మేశ్వరలింగాన్ని పూజ చేయడానికి వస్తున్నవాడు ఈ సుందరిని చూచాడు. అహో ఏమి రూపం అనుకున్నాడు ఆయన. ఈ రూపం, ఈ సౌందర్యం, ఈ వాక్కు సామాన్య స్త్రీలలో ఉండవు. ఈవిడ మెల్లగా నమశివాయ అంటే కూడా సరస్వతి వీణ మీటినట్టుగా ఉంది, ఆ కంఠం అంత మధురంగా ఉంది. కొందరు నమశివాయ అంటే కూడా పాట పాడినట్టు ఉంటుందండి, కొందరు పాడితే కూడా హడిలిపోతాం. అందుకని ఆయన ఆశ్చర్యపోయి దగ్గరకు వచ్చాడు. పాలమున్నీటిలో పల్లి మీది మీ గడ్డ మిసి మియో ఇంతిమే నిచాయ నెలరేని తళ్ళుకు వెన్నెలల మెలమెలల కలబోత నెలత నవ్వులకో ఏమో నడికిరే ఎల్లమెడు నల్లని మొగిళ్ళులే కలికికి తల్లకట్టుగా నమరెను ఎల్లమా విలేజి ఊరుల మేసి తీయగా కూయుకో ఇల కూత గొంతుకయుకో కలువరేకులే కలికికి కన్నులేమో తమ్మి పూవులే అడుగులై తనరెనేమో దీని బొడగన్న కన్నులు దేనినైనా చూడబోలునే వేయి మెచ్చులిక ఏలా పాలసముద్రం చిలికి అందులోంచి మేగడ బయటికి తీశారట. పాలసముద్రంలోంచి బయటికి తీసిన మేగడ మిసమిసలాడే నున్నని మేగడ ఈవిడికి చర్మమా అన్నట్టుగా ఉంది. అంటే ఆవిడ చర్మం మేగడలా తెల్లగా హాయిగా ఉందన్నమాట. కొంతమంది శరీరం తగిలితే చాలు మేగడ ముట్టుకున్నట్టు, గులాబీ రేకులు ముట్టుకున్నట్టు ఉంటుందన్నమాట. ఆవిడ శరీరం మేగడలో ఉందన్నారు. లోగడ మేగడ అని ఒకటి ఉండేదిలేండి, అది తినేవారు. ఇప్పుడు అసలు మేగడ తిందామంటే కొలెస్ట్రాల్ భయం ప్రతివాడికి. సరే మొత్తం మీద ఏమైతేనే ఆవిడ చర్మమే మేగడ. ఇంకా అర్ధరాత్రి, అది అమావాస్య, అసలే అమావాస్యట, పైగా అర్ధరాత్రిట. 12 సమయంలో ఆకాశమంతా నల్లని మబ్బులు ఆవరించాయి. అప్పుడు ఆ దృశ్యం ఎలా ఉంటుంది చూడండి ఒకసారి, కటిక చీకటి. అలా అమావాస్య నాడు అర్ధరాత్రి పూట ఆకాశంలో ఆవరించిన నల్లని మేఘములే ఈవిడికి జుట్టు కింద ఉందిట. అంటే ఆవిడ జుట్టు అంత నల్లగా ఒత్తుగా ఉందన్నమాట. మనిషి తెల్లగా ఉండాలి కానీ జుట్టు తెల్లగా ఉంటే బాగుండదు అండో, జుట్టు మాత్రం కాస్త నల్లగా ఇలా ఒత్తుగా ఉండాలన్నమాట. గిరదాల జుట్టు ఒత్తుగా కిందకి వెళ్ళాడుతుందిట. అందుకే తెనాలి రామకృష్ణుడు మొలక చీకటి జలజల రాల్పగా వచ్చు అన్నాడు. ఆ ఊళ్ళో కాశీలో ఉన్న ఆడవాళ్ళ యొక్క జుట్టు మీద కొట్టగానే చీకటి రాలింది కిందకి, కటిక చీకటి రాలిందిట. అంటే ఆ జుట్టు అంత నల్లగా ఉందని చమత్కారం చేశాడు ఆయన. అలా ఆవిడ జుట్టు అంత ఒత్తుగా నల్లగా ఉందన్నమాట. ఇక ఆవిడ నవ్వింది, నవ్విందా అన్నట్టుగా ఉంది ఆవిడ ముఖం, చిరునవ్వుతో జపం చేస్తోంది. ఆ నవ్వు ఎలా ఉంది? పూర్ణిమ నాడు, అది కూడా శరత్కాలములో ఆశ్వయుజ మాసం కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమ నాడు చంద్రుడు మెలమెల మెరిసిపోతూ ఉంటే వెన్నెల కురిపిస్తే ఎలా ఉందో అలా ఉందట. అందుకని నెలరేని తళుకు వెన్నెలల మెలమెలల కలబోత నెలత నవ్వులోకి ఏమో అన్నారు. ఇక ఆవిడ కంఠం ఉన్నది, వసంత ఋతువులో తియ్యమావిడి చెట్ల చివుళ్ళు మేసి మత్తెక్కి కుహు కుహు అని కూస్తున్న కోయిల కోత గొంతుకట. ఇక ఆవిడ కళ్ళున్నాయి, కలువరేకులు పట్టుకొచ్చి కళ్ళుగా పెట్టినట్టుంది. కాళ్ళున్నాయి, అరికాళ్ళు తామర పువ్వుల్లో ఉన్నాయి. ఇక్కడ మనం పువ్వులకు వాడుతున్నాం కదా తామర పువ్వులు, ఆ తామర పువ్వు రేకులే ఆవిడ పాదాలు, అంత ఎర్రగా ఉన్నాయన్నమాట. నిజంగా కొంతమంది కాళ్ళు ఎలా ఉంటాయండి, నేను నిజంగా నా యోగం వల్ల కొంతమంది పాదపద్మములు చూశాను. దేవతా స్త్రీల యొక్క పాదపద్మములు ఎంత అద్భుతంగా ఉంటాయో నేను దివ్య దృష్టితో కాదు కళ్ళారానే చూడగలిగాను. అదృష్టం నాకు పట్టింది ఒకప్పుడు. విరాట పర్వం అని ఒక పర్వం ఉంది కదా, అందులో తిక్కన గారు ఉత్తర కుమారి గురించి వర్ణించారు. ఉత్తర నర్తనశాలకి వస్తోంది, బృహన్నల దగ్గరికి, అర్జునుడి దగ్గరకు వస్తోంది. అప్పుడు అంటాడాయన, అడుగుల నునుగాంతి అయ్యడ నేలపై పద్మరాగంబుల కరణి మిగురు అన్నాడు ఆయన. అంటే ఏమిటి అర్థమైందా, ఆవిడ నేల మీద నడుచి వస్తోంది, ఆ నేల చలువరాళ్ళు అంటే మార్బుల్స్, పాలరాళ్ళు. పాలరాళ్ళు ఎలా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ఈవిడ అడుగు పెట్టగానే పాలరాళ్ల మీద ఈ పాలరాళ్ళు కాస్త పద్మరాగంబుల కరణి మిగురు అన్నాడు ఆయన. పద్మరాగములు అనే మణుల కింద మారిపోతున్నాయట. ఆ కాళ్ళు ఎంత ఎర్రగా లేకపోతే, పద్మరాగాల్లాగా కెంపుల్లా మెరవకపోతే, ఆ కాళ్ళు నేల మీద పెడితే నేల తెల్లని నేల, ఏది పాలరాళ్ళు పద్మరాగాలు అయిపోయాయిట. అబ్బా, ఇంక దాన్ని బట్టి ఆ ఉత్తరాకుమారి యొక్క పాదములు ఎలా ఉన్నాయో ఊహించండి. నిజంగా ఉత్తర గురించి వర్ణిస్తూ ఉంటే మతిపోతుందన్నమాట మనకి. అంత బంగారు తల్లి వచ్చి అర్జునుడి దగ్గర నృత్యం చేసింది. అందుకే ఆవిడని మెచ్చుకుని కోడళ్ళు చేసుకున్నాడు ఆయన. ఈ అమ్మాయి నా కోడలు అయిపోతే బాగుండు, నా కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటాను అనుకున్నాడు ఆయన. అందుకే నా కూతుర్ని నీ ఇంటికి పంపిస్తాను అని విరాటరాజు, విరాటరాజు అనగానే మళ్ళీ మారు మాట్లాడకుండా, ఈ అమ్మాయి శ్రీకృష్ణుడి మేనల్లుడికి భార్య అవుగాక అన్నాడు ఆయన. అర్జునుడు చాలా చమత్కారండు అయ్యింది. నా కోడళ్ళు చేసుకుంటానంటే అప్పటికే ద్రౌపదికి ఐదుగురు కొడుకులు ఉన్నారు, ఈ ఐదుగురు కొడుకుల్లో ఎవరికైనా అంటగట్టాలేమోనని ముందే టెక్నిక్గా హరి మేనల్లుడు, గొంతిగూర్చు మనుమండు, అస్మత్తనూజునుడు, హరికి మేనల్లుడు, కుంతికి ముద్దుల మనుమడు, నా కుమారుడు వాడికి భార్యవుగాక అన్నాడు. అంటే మారు మాట్లాడకుండా సుభద్ర కుమారుడికి అభిమన్యునికి ఈమె భార్య అవ్వుగాక, అత్యురుతేజుండు అభిమన్యుండు వరించుగాక ఈ సరోజానని అన్నాడు. అభిమన్యుడు అంటే ఆయనకి అంత పక్షపాతం, కారణం ఏంటి చెప్పమంటారా, ఆయనకి వేరే పక్షపాతం కాదు, ఈవిడ అరికాళ్ళు నేల మీద పెట్టగానే తెల్లగా ఉన్న పాలరాళ్ళు పద్మరాగాలు అయ్యాయి, అభిమన్యుడు నేల మీద అడుగు పెడితే ఎర్రగా ఉన్న మార్బుల్స్ తెల్లని పాలరాళ్ళల్లా కనబడతాయి, ఆయన కాళ్ళు తెల్లగా ఉంటాయట అందంగా, అదో విచిత్రం. ఆయన పాదములేమో తెల్ల పద్మాలు, ఈవిడ పాదములు ఎర్ర పద్మములు, ఆయన పాదాలు పొండరీకాలు, ఈవిడ పాదాలు పద్మాలు, ఆయన అరిచేతులు కెంపులు, ఈవిడ అరిచేతులు కెంపులు, ఆయన శరీరం బంగారు పురుంగులో ఉండేదిట, ఇంకా బంగారమే పట్టుకొచ్చి ఆయన చర్మంగా మార్చారు, ఈవిడ తెల్లగా పాల నొరగలం ఉంటుంది, ఈవిడికి ఒట్టుగా జుట్టు వెళ్ళాడుతుంది, ఆయనకి జుట్టు వెళ్ళాడుతుంది, ఆ ఇద్దరు ఈడు జోడు కొలిచి చూసినట్టుగా పక్కన కూర్చుంటే కనపడతారు. అందుకనే ప్రత్యేకంగా అభిమన్యుడి భార్య అన్నాడు ఆయన. ఎందుకు చెప్తున్నానంటే ఇది, ఈవిడ పాదములు ఏది వేద శీర్షుడి యొక్క కుమార్తె తపస్సు చేసుకుంటున్న ఆవిడ పాదములు అలా పద్మరాగాల్లో ఉన్నాయి. ఇంతెందుకు, దీని బొడగన్న కన్నులు దేనినైనా చూడబోలునే వేయి మెచ్చులికనేల, దీన్ని చూసిన కళ్ళతో ఇంక దేనిని చూడలేను, వెయ్యి పొగడ్తలు అనవసరం అనుకున్నాడు యముడు అంతటి వాడు దీన్ని చూసి. ఇంతకీ ఈ పద్యం రాసింది మీ గురువు గారు. నేను ఈ కావ్యాన్నంతా మళ్ళీ ఓ పద్యకావ్యం కింద రాస్తూ అందులో ఓ పద్యం ఇది రాశాను అనమాట. సంస్కృత శ్లోకాలు బాగా చదువుకుని దానికంటే కొంచెం వన్నెలు పెట్టుకుంటూ ఈ ఇదంతా నా సొకపోలం అనమాట. అందంగా ఉంది, ఆవిడ ఇలా ఉంది అలా ఉందని వర్ణించారు వ్యాసుల వారు. ప్రజలకు అందించడం కోసం శేషపద్యంలో రాశాను దీన్ని. ఈ సౌందర్యం చూడగానే ధర్మేశ్వరలింగాన్ని పూజ చెయ్యడం మర్చిపోయాడు యమధర్మరాజు గారు కూడా. వెళ్ళిపోయింది పూజ కాస్త, పరమసుందరి కనబడితే ఇంక పూజ ఉంటుంది కా, ఆ పూజ మర్చిపోయి సుందరి దగ్గరకు వచ్చి, సుందరి ఇక ఈ పూట నేను శివ పూజ చెయ్యలేను, నువ్వు నా భార్యవవు అని ప్రార్థించాడు. ఆవిడ కళ్ళు విప్పింది, ధర్మదేవతవి నువ్వు, తపస్సు చేసుకుంటూ అంటే నన్ను పెళ్లి చేసుకోమంటావా, హో అంది. నేను పోనన్నాడు ఈయన, పోకపోతే నువ్వు ఈ క్షణమే శిలవైపో అని చెప్పించేసింది ధర్మదూత. మహానుభావుడు ధర్మరాజు, ఆయన ఆవిడేమంది, శిలవు కమ్మని చెప్పించే శిలవైపో అంది. దాంతో ఆయన కొళ్ళు మడిపోయింది, నేను ఎవరిని అనుకున్నవి పిచ్చిదానా, ధర్మదేవతని, ధర్మదేవత చెప్పిందే ధర్మం, నాకా మాత్రం ధర్మాలు అధర్మాలు తెలియవా, నన్ను చెప్పించావు కాబట్టి నువ్వేమవసిపోతావు, ప్రస్తరము కమ్ము అన్నాడు. నది వైపు అని చెప్పించాడు, జలమై ప్రవహించన్నాడు. దాంతో ఈయన బండరాయి అయిపోయాడు, ఆవిడ నీరైపోయింది. ఇద్దరు ఒకళ్ళు నీళ్లుగా ఒకళ్ళు బండరాయిగా, మళ్ళీ బండరాయి చుట్టూ ఆవిడ జలమై ప్రవహించడం మొదలెట్టింది, ఒక సరస్సు కింద ప్రవహించింది. అప్పుడు దేవతలంతా కంగారు పడిపోయి, ఇదెక్కడ కూడవండి, యమధర్మరాజు శిలైపోతే ప్రపంచానికి చాలా ప్రమాదం వస్తుంది, ఆయనంటూ ఒకడున్నాడు గనుకే ఈ జనాలు ఒళ్ళు దగ్గర పెట్టుకున్నారు, యమధర్మరాజు గారు లేకపోతే రెచ్చిపోరా, పాపాలు చేయరా మానవులు, కాబట్టి యమధర్మరాజు గారు మనకి దక్కాలి అని శివుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టారు. అప్పుడు పరమేశ్వరుడు నవ్వి భూలోకానికి వచ్చి, యమధర్మరాజా, ఈ శిలారూపంలో ఉన్న నువ్వు ఈరోజు నుంచి ధర్మ నదము అనే పేరుతో ఒక నదము కింద ప్రవహించు, నీ శరీరం ఇక్కడ విడిచిపెట్టి మళ్ళీ కొత్త శరీరంతో నీవు నీ లోకాన్ని పరిపాలించుకో అని యముడి యొక్క ఆ బండరాయి రూపాన్ని ఒక నదముగా మార్చాడు. నదమంటే ఏమిటనమాట, తూర్పు నుంచి పడమరకి ప్రవహిస్తుంది, అలా పడమరకి ప్రవహించే ఒకనొక జలంగా మార్చేశాడు. ఆయనకు మళ్ళీ కొత్త శరీరం ఇచ్చాడు, యమధర్మరాజు యథారూపం ధరించాడు. ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గరకు వచ్చాడు, అమ్మాయి యముడిని పెళ్లి చేసుకోవడం నీ అదృష్టమే, అంతటి వాడు నిన్ను కోరుకున్నాడు, ఆయన తిరస్కరించకు అని, ఆవిడ్ని కూడా, నువ్వు ఈరోజు నుంచి ఒక నదిగా ప్రవహించు, నీలో స్నానం చేసిన వాడి పాపములన్నీ తొలగిపోతాయి, అందుకని నీకు ధూత పాప, ధూత తొలగించబడిన ఎగరగొట్టబడిన పాపములు కలిగిందని, అంటే నీలో స్నానం చేసిన వాడి పాపాలన్నీ పటాపంచలేకపోతాయి అని ఆవిడ ధూత పాప అనే పేరుతో నదిగా మార్చాడు. ఈవిడ నది అయ్యింది, ఈయన నదమయ్యాడు. ఆవిడకు కూడా మళ్ళీ యథారూపం ఇచ్చాడు, ఒక పక్కన నదిగా ప్రవహిస్తుంది, మరో పక్కన కొత్త శరీరం ధరించింది. యమధర్మరాజు నదంగా ప్రవహించాడు, కొత్త రూపం ధరించాడు, వీళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు. ధర్మరాజు గారు ధర్మదూత ఆనందంతో యమలోకానికి పోయి, యమలోకంలో వాళ్ళకు మంచి బిల్డింగ్ ఉంది, ఆ భవనంలో కాపురం పెట్టారు. ఆ తర్వాత సూర్యభగవానుడి చూశాడు, ఆనందంతో తన కిరణములు నేల మీద ప్రవహించేలా చేశాడు, దానికి కిరణా నది అని పేరు వచ్చింది, కిరణ నది. అక్కడికి ధర్మదూత, యమధర్మరాజు గారేమో ధర్మ నదము, ఆవిడేమో ధూత పాప, ఈయన ధర్మ నదం, సూర్యకిరణములు కిరణ నదిగా ప్రవహించాయి. ఇవన్నీ కాశీ గంగలో కలిసిపోయాయి. అక్కడికి గంగ నాలుగోది, గంగలోకి యమున కలిసింది, గంగ, యమున, కిరణ, ధూత పాప, ధర్మ నదము, ఈ ఐదు కాశీలో ఒకే ఒక్క సరోవరంలో ఒక కుండంలో ఉన్నాయి, అది పంచనదము అని పిలువబడింది అప్పటి నుంచి. ఈ పంచనదం కాశీక్షేత్రంలో ఉన్న వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ పంచనదానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చిన్న కుండంలోనే ఉంటుంది, అడగండి లోకల్ వాళ్ళని అడగండి చూపిస్తారు, ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుంటే గంగలో, యమునలో, ధూత పాపలో, ధర్మ నదములో, కిరణములో స్నానం చేసిన మహాపుణ్యం పొందుతాం అని ఈ మహాకథని కుమారస్వామి వారు అగస్త్యునికి లోపాముద్రకి చెప్పాడు. అందుకనే ధర్మాత్ములు ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే అందులో ధర్మం ఉంటుంది కానీ అధర్మం ఉండదు. యమధర్మరాజు గారికి ధర్మం ఒకటి చెప్పాలంటే, గురువులకి ధర్మం మీరు నాకు కొత్తగా చెప్పాలా, నాకు తెలియదా ఏం చేయాలో, ఒకవేళ మీరు చెప్పితే అందులో నిజంగా ధర్మం ఉంటే దాన్ని నేను స్వీకరించాలి, ఎవడైనా అది ఒక నియమం అనమాట, నాకు తెలియదు మీరు చెప్పండి, మీకు తెలియదు నేను చెప్పాలి, ధర్మములకు వ్యతిరేకంగా నడుచుకుంటే మాత్రం అది ఎప్పుడూ దోషమే అని ఈ విధంగా కుమారస్వామి చెప్పాక ఇంకా కాశీ మహిమ చెప్పనారు. కాశీ మహిమ అనంతం కదా, ఇవన్నీ కుమారస్వామి ద్వారా అగస్త్యుడు లోపాముద్ర కన్న గొప్ప గొప్ప కథలు. అయితే ఈసారి మీకు జ్ఞానవాపి మహిమని తెలియజేసి ఒక కథ చెబుతున్నాను వినండి అన్నాడు ఆయన. పూర్వం ఈ కాశీనగరంలో జ్ఞానవాపికి దగ్గరలో ఒక విప్రుడు ఉండేవాడు, వేద పండితుడు ఆయన. ఆయనకి ఒక్కతే కూతురు సుశీల. ఈ కొంచెం కథ జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. ఈ సుశీల కథ విన్నవాళ్ళు ఎవరో కూడా అస్సలు నరకం చూడరట. సుశీలా చరిత్ర విన్నవాడు ఎంత పాపాత్ముడైనా పాపములన్నీ తొలగించుకొని స్వర్గానికైనా వెడతాడు, కానీ నరకానికి మాత్రం వెళ్ళాడు. మోక్షం పక్కన పెట్టండి, మినిమం గ్యారంటీ స్వర్గం అన్నారు. అంత గొప్ప కథటి ఇది. సుశీలోపాఖ్యానము, కళావతి చరిత్ర అని కూడా దీనికి పేరు. కాశీలో జ్ఞానవాపికి కొంచెం మరీ దూరముగా దగ్గరగా కాకుండా ఉండే ఒకనొక భవనంలో ఒక వేద పండితుడు ఉండేవాడు. ఆయనకు ఒక కూతురు ఉన్నది, ఆ కూతురికి సుశీల అని పేరు పెట్టాడు. ఆయన నిజంగా సుశీల సుశీలి. చిన్నప్పటి నుంచి తండ్రి దగ్గర వేదాలు చదువుకున్నది, ఉపనిషత్తులు చదువుకున్నది, సంగీతం నేర్చుకుంది, సాహిత్యం నేర్చుకుంది, చిత్రకళలు కూడా వచ్చేవాడికి రాని కళ లేదనమాట. అమ్మవారికి చతుషష్ఠి కళామయీ అని పేరు. 64 కళలతో నిండినది అమ్మ. సంగీతం, సాహిత్యం, తర్వాత చిత్రలేఖనం, నాట్యకళ, ఇవన్నీ కూడా కళలే. ఈ కళలన్నీ అమ్మవారి రూపం. అందుకే ఎవరెవరిలో ఏ ఏ కళలు ఉంటే ఆ కళల్ని అమ్మవారి కింద భావించి గౌరవించమంటారు. లేకపోతే గురువుగారు ఊరికే పాటలు పాడమంటారు వాళ్ళని. ఆ సంగీతం అమ్మవారికి ఒక కళ, అదొక కళ. ఆ కళ ఉందంటే వాళ్ళే అమ్మ మనకి. కాబట్టి అమ్మవారిని గౌరవిస్తున్నాం అనుకోవాలట. కాసేపు చక్కగా ఒక ఆయన మంచి పురాణం చెప్పాడు, ఈ సాహిత్య కళ ఉన్నది, అదే అమ్మ అనుకోండి. ఒక ఆయన అందంగా అన్నం వండుతాడు, బాగా రుచిగా వండకగలుగుతాడు, ఆ పాకశాస్త్రం ఉందే, అదే అమ్మవారు అనుకోండి. ఒక్కొక్కళ్ళు బాగా మాట్లాడతారు, అదొక కళ. ఒక్కొక్కళ్ళు బాగా దొంగతనం చేస్తారు, అది కూడా కళ, చోరకళ. 64 కళలో కళ చోరకళ తెలుసుగా మీకు. పూర్వం మహారాజులకి 64 కళల్లో చోరకళ గ్యారంటీగా నేర్పేవారు. ఎందుకంటే వీడు దొంగ అయితే కానీ దొంగని పట్టుకోలేడు. అసలు పోలీసులకి ముందు దొంగతనం నేర్పుతారట, ఎందుకంటే దొంగని పట్టుకోవాలంటే వీడు దొంగ అయి ఉండాలి కనుక. కాకపోతే పెర్మనెంట్గా దొంగ అవ్వకూడదు మళ్ళీ. చోరకళ, చారకళ ఇవన్నీ కళలే అన్నమాట. ఈ చతుషష్ఠి కళామయి సుశీల చిన్నప్పటి నుంచి చదువుకున్నది. ఆమెకి బాల్యం నుంచే శివుడంటే ఇష్టం. అందుకనే చిన్నప్పటి నుంచి విభూతి పూసుకుని, సుగంధ ద్రవ్యాలు ఒంటికి పూసుకుని, అందమైన మిసమిసలాడిపోతున్న సౌందర్యంతో, చెవుల కుండలాలతో, కాళ్ళ గజ్జలతో, చేతి గాజుల యొక్క గలగలలతో శివాలయానికి వచ్చేది. ఆలయం చుట్టూత ఇప్పుడంటే ఇరుకు సందుగా ఆ రోజుల్లో చెప్పగా పూర్వం చాలా విశాలంగా ఉండేది. ఇప్పుడు ఆవిడ ఆలయం దగ్గరకు వచ్చి గుమ్మం దగ్గర శుభ్రంగా తుడిచి కళ్ళాపు తల్లి ముగ్గులు పెట్టేది. నిత్యం సుశీల శివాలయం దగ్గర ముగ్గు పెట్టేది. ఎవరైనా గుడికి దగ్గరగా, గురువుగారి పీఠాలకు దగ్గరగా ఉంటే వాళ్ళోడు గుర్తుపెట్టుకోండి, మీరు గుడి దగ్గర ఉండంటే ఉంటే ఉపయోగం లేదు. గుళ్ళో మకా ఉన్నా ఏం ఉపయోగం లేదు, చుట్టుపక్కల ఉన్నా ఉపయోగం లేదు. అక్కడికి వచ్చి చీపురుతో తొడవగలిగితే, కొన్ని నీళ్ళైనా తల్లి ఇంత ముగ్గు పెట్టగలిగితే మీరు మహర్జాతకులు అవుతారు, మహాజాతకులు అవుతారు. భగవంతుని ఆలయము తుడిచి సేవ చేసిన వాళ్ళకు వచ్చే పుణ్యం, వాళ్ళకు వచ్చే ఐశ్వర్యం, వాళ్ళకు వచ్చే ఆరోగ్యం, వాళ్ళకు వచ్చే ఆనందం ఇంకెవ్వరికీ రాదు. అందుకని వీలున్నంత వరకు దేవసేవ చాలా అవసరమట. చీపురు నువ్వు పట్టుకుంటే నీ దగ్గర కొన్ని లక్షల మంది చీపురు తుడిచేటటువంటి సేవకులు చేరేలాగా పరమేశ్వరుడు చేస్తాడట. అందుకని పూర్వం మహారాజులు కూడా ఆలయం దగ్గరకు వచ్చి రోజు కాసేపు తుడిచెళ్ళేవారండి. కృష్ణదేవరాయలు రోజు కూడా విజయనగరంలో నరసింహస్వామి ఆలయానికి తుడిచి సేవ చేసి వెళ్ళిపోయేవాడు. వాళ్ళ దగ్గర మనం మంచి నేర్చుకోవాలి. అరటిపళ్ళు తొక్కలు ఉంటే తీసి పక్కన పారేయండి, ఒక చీపురు కట్టుపుచ్చుకుని నడుము వంగేలా తొడవండి, ఆ తర్వాత మీ నడుము వంగదు. ఇక మంచి స్ట్రైట్గా ఇలాగే కూర్చోగలుగుతారు శుభ్రంగా. పరమేశ్వరుడికి సేవ చేసే వాళ్ళ మీద జాలి కలుగుతుంది. ముందు కాళ్ళు పట్టుకుంటే నెత్తికెక్కించుకుంటాడు, నెత్తెక్కితే కింద పారేస్తాడు. అందుకని ఎప్పుడు నెత్తెక్కకూడదు ఆయన దగ్గర, కాళ్ళే పట్టుకోవాలి. ఈ తల్లి అలాగే సేవ చేసేది, ముగ్గులు పెట్టేది, ఆ తర్వాత లోపలికి వెళ్ళేది. ఈశ్వరుడికి అందరూ ముట్టుకొచ్చుగా తెలుసుగా మీకు. శివలింగాన్ని కాశీలో, అసలు ఉత్తర భారత్లో ప్రతి లింగాన్ని అందరూ ముట్టుకొనిస్తారు. మనకి అక్కడ లేనిపోయిన సంప్రదాయాలు పెట్టుకుని కొన్ని ఇబ్బంది పడ్డాం. ధ్వజస్తంభ ప్రతిష్ట ఏర్పాటు చేసిన ఆలయంలోకి వెళ్ళకూడదని ఒక శాస్త్రం ఉన్నది కనుక మంత్రశాస్త్రం ప్రకారం ఆపాం. కానీ అవి లేని చోటైనా ముట్టుకొని ఇస్తే మంచిది. ముట్టుకొని ఇస్తే లోపల ఉన్న వీడు పట్టుకుపోతున్నారనే భయంతో లోపలికి వెళ్ళవట్లేదండి. అది కూడా ఇబ్బందులండి. శివుడి మీద కిరీటం పెడితే వీడు పట్టుకుపోతాడేమో, ఎవడు ఎందుకు వస్తున్నాడో తెలియదు కదా. అందువల్ల మనలో ఉన్న లోపముల వల్ల ఇబ్బంది వచ్చింది. కానీ సాధారణంగా శివలింగాన్ని ఈ ఉత్తర భారత్లో ప్రతి ఆలయంలో స్వయముగా ముట్టుకుంటాం. అందుకే సాయంత్రం పూట మాత్రం ఇప్పుడు స్పర్శ ఇచ్చారు 6 మిగతా టైంలో స్పర్శ తీశారు. ఒకప్పుడు మేమందరం హాయిగా అలా పామి 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 వెళ్ళేవాళ్ళం. ఆ రోజుల్లో ఈ వెర్రితల్లి హాయిగా వెళ్ళి ఈ సుశీల చిన్నప్పుడే ఈ సేవ అయిపోయాక శివుడికి ఎదురుగుండా నిలబడేది. భగవంతుడు ఆవిడకు మంచి కంఠం ఇచ్చాడు. ఆ కంఠంతో శివుడి యొక్క శ్లోకాలన్నీ అందంగా చదువుకునేది అనమాట. గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్పసుపూజితాయ తస్మై మకారాయ నమశివాయ. రోజు కాసేపు తన గొంతు విప్పి శివధ్యాన శ్లోకాలు అవి చదివేదావాడు. క్రమంగా ఆవిడకి 18 ఏళ్ళు వచ్చాయి. మహాసౌందర్యవతి. ఆ ఊళ్ళో ఉన్నటువంటి చదువుకున్న పండితులంతా ఈమెను పెళ్లి చేసుకోవాలని ఊబిళ్ళూరేవారు. కానీ ఈమె ఎవ్వండి వరించలేదు. ఈమెని వరించాలని వాళ్ళు నిరంతరం తపస్సు చేసినా, వరించుటకు తపించినా ఈవిడ వీళ్ళని భరించడం కష్టం, నాకు శివుడు ఏదో మంచి సంబంధం చూస్తాడని ఒక్కడ ముఖం చూడలేదు. అబ్బో, ఊళ్ళో చాలామంది ఉన్నారు చక్కగా గార్ధవ రూపాలతో కొందరు, ఉష్ట్ర రూపాలతో కొందరు, వరాహావతారాలు కొన్ని, గజావతారాలు కొన్ని, అశ్వావతారాలు కొన్ని, కాలభైరవ వాహనావతారాలు కొన్ని. వీళ్ళందరూ ఆవిడ వెనకాతలు పడి సుందరి అనేవారు. ఆవిడ మాత్రం ఎంత సుందరి అన్నా ఈ మందర పర్వతాలకే చూడలేదు. ఒకనాడు ఆమె కార్తీక పూర్ణిమ నాడు భవనం పైకి ఎక్కింది. బిల్డింగ్ పైన మంచం వేసుకుని సరదాగా అప్పుడప్పుడు వెన్నెలలో పడుకునేవారు. చల్లని వెన్నెలలో హాయిగా మంచం వేసుకుని చంద్రుడిని చూసుకుంటూ, ఈ చంద్రుడు శివుడి శిరస్సు మీద ఉంటాడు కదా, వాడు ఎంత అదృష్టవంతుడు. వృద్ధి క్షయం, ఈ వృద్ధి క్షయములు చంద్రుడి కళకే తప్ప చంద్రుడికి ఉండవు కదా. చంద్రుడు అలాగే ఉంటాడు, ఆయన యొక్క కళలకు మాత్రమే పెరగడం తరగడం ఉంటుంది అనుకున్నది ఆవిడ. చంద్రుడిని చూడగానే ముచ్చట కలిగిందనమాట. ఈ చంద్రుణ్ణి శిరస్సును ధరించిన ఆ చంద్రశేఖరుడి దగ్గరికి ఎప్పుడు పెడతాము, ఎప్పుడు ఆయన దర్శనం అవుతుందో అని ఒక ఊహ కలిగింది ఆయనకి. ఆ ఊహతోటి కళ్ళు మూసుకున్నది. చంద్రశేఖరుణ్ణి పదే పదే తలుచుకున్నది. గాఢంగా నిద్రపట్టేసింది. భవితవ్య మెరుంగ నెట్టి వారికి నవ్వునే, భవిష్యత్తు ఏం జరుగుతుంది ఎవడికి తెలుసు, ఒక్కొక్కడొక్కొక్క కల కంటాడు. ఆవిడ శివుడిని కలుసుకోవాలనుకుంది, మంచం మీద పడుకుంది, ఆరు బయట పడుకుంది, మేడ మీద పడుకుంది. కార్తీక మాసం ఆ అర్ధరాత్రి వేళ శివుడి దర్శనం కోసం ఒక విద్యాధరుడు భూలోకానికి వచ్చాడు. దేవతల్లో ఒక జాతివాడు విద్యాధరుడు. సుర సిద్ధ సాధ్య కిన్నర గంధర్వ యక్ష పన్నగ చారణ అసుర విద్యాధరాదులంతా దేవతల్లో ఒక రక జాతివాడు అనమాట. మానవుల్లో కులాలు ఎలా ఉన్నాయో దేవతల్లో కూడా అన్ని కులాలు ఉన్నాయి. అందులో విద్యాధర కులం ఒకటి. ఈ విద్యాధరుడు పరమసుందరుడు, మంచి కంఠం కలిగిన వాడు. ప్రతిరోజు అర్ధరాత్రి వచ్చి శివుడికి ఒక దండం పెట్టుకుపోతూ ఉంటాడు. ఆ రోజు కూడా శివాలయానికి వెళ్ళాడు. రాత్రిపూట 12 నుంచి 1 గంట మధ్యలో విశ్వనాథుడి దర్శనానికి మహానుభావులైన దేవతలు వస్తారు. వాళ్ళు అదృశ్య రూపంతో గుడిలోనే ఉండి సూక్ష్మ రూపంతో శివుడిని దర్శనం చేస్తారు. అందుకే అన్ని కోట్ల మంది దేవతలు వచ్చినా గుడిలో నిలబడగలుగుతారు. వాళ్ళది సూక్ష్మ రూపాలు, అతి సూక్ష్మంగా ఉంటారు వాళ్ళు, అస్సలు కనపడవారు రేణువులు. అటువంటి రూపంతో వచ్చి శివుణ్ణి స్తుతించి అభిషేకించి వెళ్ళిపోతారు. అందుకే అర్ధరాత్రి ఎప్పుడు శివుణ్ణి దర్శనం చేస్తే లాభం ఏమిటంటే, దేవతల యొక్క పూజ మనకు కూడా అంటే అవకాశం ఉంటుంది. లేదా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పొద్దుటే మొదటి దర్శనానికి వెళితే వీళ్ళంతా వచ్చారు కనుక వాళ్ళ పాదస్పర్శ వల్ల నేల మరింత పవిత్రమవుతుంది. అందుకే తెల్లవారుజామున మొదటి దర్శనానికి, సుప్రభాత దర్శనానికి వెళ్ళే వాళ్ళకి ఎక్కువ శక్తి వస్తుందని శాస్త్రాలు చెప్పాయి. ఈ ఋషుల యొక్క పాదధూళి, ఈ మహాత్ములైన దేవతల యొక్క పాదధూళి అక్కడ పడుతుంది కనుక. నేను ఒకప్పుడు శ్రీశైలానికి వెళ్ళినప్పుడు నా చిన్నప్పుడు ఒక శ్లోకం రాశాను. నా 8 ఏళ్ల వయసులో రాసిన శ్లోకం ఇది. అసలు నాకు అప్పటికి శ్లోకం తెలియకపోయినా ఈ శ్లోకం రాయగలిగాను. తర్వాత ఎలాగో మా నాన్నగారు ఛందస్సు నేర్పారు, కవిత్వం రాశాను. అంటే తెలియకుండా వచ్చిన కవిత్వం. రాత్రౌ మౌని వరాహ త్వదీయ విలస దేవాలయాంతర్గృహే త్వామర్చంతి సుమై ప్రశస్తమనుభి కృష్ణోదకేనాపిచ తత్తత్పాద రజఃప్రపూత ధరణీ స్పరిశాభిపూత వయం హృత్పద్మం చ వినా కిమస్తి వదమే మయ్యంబికా వల్లభ. ఈ శ్లోకం రాశాక ఓ రోజున మా నాన్నగారు ఇది విని, ఒరే ఇది శారద్దోలం రా, ఈ శారద్దోలం ఎలా రాశామంటే ఏ దోలమో నాకు తెలియదు, నాకు తెలియకుండా వచ్చింది, శ్రీశైలంలో రహస్యంగా రాశానడగానే ఓరి బాబాయ్ వీడికైతే ఛందస్సు తెలియకుండా వచ్చిందని. అప్పుడు శారద్దోలం అంటే ఏమిటి, ఉత్పలమాలంటే ఏమిటి, చంపకమాలంటే ఏమిటి, ఎతేమిటో ప్రాసేమిటో అన్నీ చెప్పి వ్యాకరణ సూత్రాలు కొద్ది కొద్దిగా చెప్పేవారు. ఆయన చెప్పింది ఎంతైనా కృషితో అంత తయారు చేసుకోగలిగాం. మా నాన్నగారితో ఒక ముక్కలో చెప్పాలంటే కన్యాశుల్కంలో గిరీశం పాత్ర చేత గురదాడప్పారావు గారు డైలాగ్ పలిగిస్తాడు. కన్యాశుల్కంలో గిరీశం గారు అనే పాత్ర ఉంటుందిలేండి, గురదాడప్పారావు గారు అందులో డైలాగ్ రాయించాడు. ఆ మాటకు వస్తే నాతో మాట్లాడటమే ఓ ఎడ్యుకేషన్ అంటాడు ఆయన, నాతో మాట్లాడటమే ఓ ఎడ్యుకేషన్. మా నాన్నగారితో నిజంగా మాట్లాడితే ఎడ్యుకేషన్ అండి, ఎంత అదృష్టం ఉండేది నిజంగా. అటువంటి తండ్రి దొరకడం కూడా ఒక యోగం కదా మరి. అందుకే నేను మా నాన్నగారు శరీరం విడిచిపెట్టగానే ఆయన ఆఖరి కాదు కానీ ఐదో తమ్ముడు, తర్వాత మా అన్నయ్య, మా అక్క ముగ్గురు వైజాగ్లో ఉన్నారు. అక్కయ్య ఏమో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు లెక్చరరు, అన్నయ్య గారు గీతంస్లో ప్రొఫెసర్, మ్యాథమెటిక్స్ ప్రొఫెసరు, అందరూ ఒక్కొక్క రంగంలో ప్రొఫెసర్సే అయ్యారు వాళ్ళు. అక్కడ మా నాన్నగారు శరీరం విడిచిపెట్టగానే మేమందరం పరుగు పరుగును వెళ్ళాం. అలా పడుకుని ఉన్నారు ఆయన, నిద్రపోతున్నట్టుగా ఉన్నారు. అప్పుడు ఏదో రకంగా శ్మశానానికి వెళ్ళాం, ఒక పద్యం రాశానండి. ఇప్పటికి కూడా ఆ దృశ్యం తలుచుకుంటే విచిత్రం అనిపిస్తుంది అన్నమాట. తనువును ప్రాణము గేహమును ధనము, తనువును ప్రాణము గేహమును ధనము, విద్యాబుద్ధి వాక్సిద్ధులిచ్చిన తండ్రిన్ చితిపైన వంచగని, విద్యాబుద్ధి వాక్సిద్ధులిచ్చిన తండ్రిన్ చితిపైన వంచగనే నా చేతో మహారణ్యమందున దావాగ్నులు ప్రజ్వరిల్లినవి. చేతస్సు అంటే మన హృదయం, ఈ హృదయం ఒక మహారణ్యం, ఈ మహారణ్యంలో దావాగ్నులు పుట్టాయన్నాను, ప్రజ్వరిల్లాయి. నా చేతో మహారణ్యమందున దావాగ్నులు ప్రజ్వరిల్లినవి, తద్దుఃఖాగ్ని తద్దుఃఖాగ్ని దీపంబు నీకును, నైవేద్యము తచ్చరీరమగు చేకో నీలకంఠేశ్వర. నీలకంఠేశ్వర శతకం శతకం రాశాను, ఆ శతకంలో ఈ పద్యం అన్నమాట. తనువు అంటే శరీరం, ప్రాణం, శరీరంలో ప్రాణం కూడా ఉండాలిగా, గేహము అంటే ఇల్లు, ధనము, విద్య, బుద్ధి, వాక్సిద్ధి ఇన్ని ఇచ్చిన తండ్రిని ఈ చితి మీద ఉంచగానే నా హృదయం అనే మహారణ్యంలో దావాగ్నులు పుట్టాయి. అడవి తగలబడే అగ్నిని దావాగ్ని అంటారు, దావాగ్నులు భగభగ మండాయి. ఈ దుఃఖాగ్ని ఓ నీలకంఠేశ్వర శివ నీకు దీపం, నా హృదయారణ్యంలో పుట్టినటువంటి దుఃఖాగ్ని నీకు దీపం, ఇందులో పొగొస్తోందిగా అది ధూపం. మా నాన్నగారి శరీరం నీకు నైవేద్యం, పట్టుకుపో తినేయి అన్న. నైవేద్యము తచ్చరీరముగు, అసలు ఎవడు రాయగలడు ఆ టైంలో పద్యం అంటే, అది మా నాన్నగారిని చూడగానే కలిగినటువంటి ఒక ఆవేదన. ఇన్నాళ్ళు ఇంత కూడా ఉండి నేను రాసే పద్యాలకు ఆనందం పొందుతూ, ఆయన ద్వారా నేనేమో కవిత్వం నేర్చుకుంటూ ఆయన పక్కనే పడుకుని నిరంతరం ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడు ఉండడంలా. భౌతిక దృష్టితో ఆయన లేరు, జ్ఞాన దృష్టితో ఈ శరీరం శివుడు నైవేద్యంగా స్వీకరించాడు. ఈ చితి కాలిపోతుందే ఆ మంటలు ఆయనకి దీపం, అది చితి మంట హృదయ దుఃఖం. ఇక అందులోంచి వచ్చే పొగ నీకు ధూపం, ఇవి స్వీకరించు అంటూ ఉంటే నా కళ్ళ ముందు ఆ చితిలోంచి శివుడిలో కలిసిపోయి శివాకారంతో మా నాన్నగారు వెళ్ళడం కనపడింది దృశ్యం. ఆ దృశ్యం ఎప్పటికీ అదృశ్యం కాకుండా ఉందన్నమాట. ఎందుకు చెప్తానంటే పరమేశ్వరుడు ఆయన లీలలు అటువంటివి ఆయన తలుచుకుంటే ఎన్నైనా చేస్తాడు. ఇవన్నీ మా నాన్నగారి దేవుళ్ళు వచ్చాయని చెప్పడానికి చెప్తాను అన్నమాట. అప్పుడు రాసిన ఆ శ్లోకానికి అర్థం ఏమిటంటే, రాత్రిపూట భూలోకంలో కాకుండా పాతాళలోకంలోంచి స్వర్గలోకం నుంచి దివ్య ఋషులు, దేవతలు, ఓ శ్రీశైల మల్లేశ్వర నీ ఆలయంలోకి వస్తారు. ఇది శ్రీశైలంలో రాశానన్నాను కదా, అందుకని రాత్రి యందు మౌనివరాహ మునీశ్వరులు త్వదీయ విలస దేవాలయ అంతర్గృహే ధగధగలాడిపోతున్న నీ ఆలయం లోపలి భాగానికి గర్భాలయంలోకి వస్తారు. ఈ గర్భాలయంలో త్వాం నిన్ను అత్యంతి పూజిస్తారు. దేంతో? సుమయీహి పుష్పములతోటి, ప్రశస్త మనుభిహి, మను అంటే మంత్రం, మనుభిహి మంత్రములతో. ఏ మంత్రములతో? ప్రశస్త మనుభిహి అంటే వేద మంత్రములతో నిన్ను అర్చిస్తారు. అక్కడితో అక్కడా కృష్ణోదకే నాపిచ, పక్కనే కృష్ణానది ఉందిగా, ఆ కృష్ణానది జలంతో నిన్ను అభిషేకిస్తారు. వాళ్ళు అలా అర్చన చేసి వెళ్ళిపోగానే వాళ్ళ పాదధూళి ఆలయంలో పడింది. ఆ తర్వాత నేను నీ దర్శనానికి వచ్చాను. తత్తత్ పాద రజః ప్రపూత ధరణి స్పర్శ అభిపూతాహ వయం. వారంతా అలా వచ్చి వెళ్ళగానే వాళ్ళ వాళ్ళ పాదాల ధూళి ఎక్కడ పడిందిగా, ఇప్పుడు నేను అడుగు పెట్టాను. ఆ భూమి మీద వాళ్ళ ధూళి ఉన్నది, ఆ ధూళి మీదకి నేను అడుగుపెట్టి సాష్టాంగ పడగానే ఆ ధూళి ఏమైంది? మాకు అంటుకున్నది. ఆ అంటుకున్న ధూళితో వయం, మేము పూతాహ పవిత్రులమైపోయాం. వాళ్ళంటే మహాత్ములు గనక పాతాళ గంగాజలంతో, వేద మంత్రములతో, దేవలోకాల నుంచి తెచ్చిన పువ్వులతో నిన్ను అర్చించారు. నాకు అది కనపడుతోంది, కానీ నేనేం చేయగలను? నేను దేవతని కాదు, మానవుణ్ణి. వాళ్ళు సురలు, నేను కేవలం భూసురుణ్ణి. నేనేమివ్వాలి? హృత్పద్మంచ వినా కిమస్తి, నా దగ్గర హృదయ పద్మం తప్ప మరేమీ లేదు. కిం అస్తి, ఏమున్నది? హృదయ పద్మం వినా, హృదయం పద్మమనే నా మనస్సు అనే పద్మం తప్ప ఇంకేమీ లేవు. కారణం, నేను పద్మాకరాన్ని. అన్నీ పద్మాలే, నేనే పద్మాకరాన్ని, పద్మములకు నిలయం. ఇన్ని పద్మాల్లో హృదయ పద్మం ఉన్నది, కాబట్టి దాన్నే సేకరించు. ఓ అంబికా వల్లవ మయి నా యందు అంబికా వల్లవ, ఓ అమ్మవారి భర్త ఈశ్వర, హృదయ పద్మం తప్ప ఏమీ లేదంటే ఆ హృదయ పద్మం ఒకటి తీసుకో. ఇంక మామూలు పువ్వులు నేను తేలేను, మామూలు పువ్వులు చాలామంది కొని పట్టుకొస్తారు, హృదయ పద్మం నీకు అర్పిస్తున్నాను అని అప్పుడు రాసిన శ్లోకం. ఈ శ్లోకం అంటే చాలా ఇష్టం, నాకు బాగా ఇష్టం. అందుకే ఏ కావ్యమైనా ఒక్కసారి మళ్ళీ దీన్ని తలుచుకుంటా అన్నమాట. ఎందుకో తెలియదు కానీ ఇప్పుడు కవిత్వం కంటే అప్పుడు కవిత్వమే బాగుందనిపిస్తుంది ఆ కవిత్వం. కారణం, అది పసివయస్సు. పసివయస్సులో ఈ లౌకిక ప్రపంచంతో ఎక్కువ సంబంధం లేదు, మనుష్యులతో తిరగలేదు. మనుషులతో తిరగడం మొదలుపెట్టాక కొన్ని రకాల బుద్ధులు నాకు వాళ్ళతోటి తిరిగి తిరిగి విసుగు వస్తుంది. ఆ విసుగు వల్ల తెలియకుండానే కొంత తేడా వస్తుంది. అందుకే పూర్వం అడవుల్లో రహస్యంగా ఉండి కవులు కావ్యాలు రాశారు, అరణ్యాల్లో ఉండి తపస్సు చేశారు. ఇంత ఎందుకు చెప్పానంటే, రాత్రిపూట విద్యాధరులు అక్కడికి వచ్చి లోపల గర్భాలయంలో ఈశ్వరుణ్ణి పూజిస్తారు, అర్చిస్తారు, శ్లోకాలు చదువుతారు. విద్యాధరుడు శివారాధన చేశాడు, శివప్రసాదం సేకరించుకున్నాడు, సేకరించి విమానంలో ఆకాశానికి ఎగిరాడు. ఎగురుతూ ఎగురుతూ ఈ బిల్డింగ్ దగ్గరికి వచ్చాడు. ఆరు బయట భవనం పైభాగం మంచి వెన్నెల, ఆ వెన్నెలలో వెన్నెల కంటే మెలమెలలాడిపోతున్న సుశీల వాడికి కనపడగానే వాడికి మతిపోయింది. విమానమా, నీ లోకానికి పో అన్నాడు. విమానం వెళ్ళిపోయింది. వాడు వచ్చి ఆ భవనం మీద ఇలా చేతులు కట్టుకుని నిలబడి చూశాడు, మళ్ళీ చూశాడు. అబ్బా ఏమి సుందరి, నిద్రపోతుంటే ఎంత అందంగా ఉందంటే, ఇక మెరుకుగా ఉంటే ఎంత అందంగా ఉంటుందో. కొంతమంది నిద్రపోతే భయంకరంగా ఉంటానండి, నిద్రట్లో మనిషిని చూస్తే శవాన్ని చూసినట్టు ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు ఫోటోలు తీయండి ఒకసారి, ఆ గురకలు అవి చూస్తే కుంభకర్ణుడో ఇంకోడో కనపడతాడు. కానీ ఈమె నిద్రట్లో అందంగా ఉందిట, చక్కనమ్మ చిక్కిన అందం, నిద్రపోతున్న అందం, పాచి ముఖంతో ఉన్న అందం, పుసిగిల ముఖంతో ఉన్న అందంగా ఉంటానండి. కొంతమంది అదేమి మరి భగవంతుడు ఇస్తాడో రూపం తెలియదు. కానీ వెంటనే అమాంతంగా కౌగిలించుకుని ఓ తాళి పట్టుకొచ్చి మెళ్ళో కట్టేసి ఈ మంచంతో ఆవిడ ఎత్తుకుపోయాడు. ఇలా నిద్రపోతున్న వాళ్ళు చేసుకునే పెళ్ళిని ఏమంటారు తెలుసుగా మీకు? పైశాచిక వివాహం అంటారు. గాంధర్వము, ప్రాజాపత్యము, రాక్షసము, బ్రాహ్మము, పైశాచికము అని వివాహాలు ఐదు ఉన్నాయి. అష్టవిధ వివాహాలు కాకుండా పంచవిధ వివాహాల్లో పైశాచికం అంటే ఏంటనమాట, ఎవరినో నిద్రపోతున్నప్పుడు పెళ్లి చేసుకోవడం, లేకపోతే నిద్రపోతున్నప్పుడు బలాత్కరించాక గతి లేక మళ్ళీ పెళ్లి చేసుకోవడం, ఈ దరిద్ర పెళ్లికి పైశాచికం అని పేరు. పైశాచికం కూడా ఒక రకమైన పెళ్లి ఎట్లండి? వీడు నిద్రపోతున్నప్పుడు తాళి కట్టి పట్టుకుపోయాడు, మంచంతో పాటు పట్టుకుపోయాడు. ఇంత శివ పూజ చేసినా ఏం చేస్తాం? బుద్ధి అంతే మరి. ఈ మానవుడి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పనే ఉన్నారు. బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కరషతి, ఇంద్రియములు బలమైనవి, పండితులు కూడా మహాత్ములు కూడా బుట్టలో పడిపోతారు. ఇంకా సామాజిక సంగతి చెప్పేదేముంది? ఒకప్పుడు నారద మహర్షి వ్యాసుడి దగ్గరకు వచ్చాడు. వ్యాసుడి భాగవతం విన్నాడు. భాగవతంలో వ్యాసుడు ఏమని రాశాడు? ఇది భాగవతంలో శ్లోకం, బలవానింద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి. ఇంద్రియములు చాలా గట్టివి, బలవంతమైనవి, ఎంత నిగ్రహించుకుందామన్నా నిగ్రహించుకోలేరు. మహాత్ములైన పండితులు కూడా ఇంద్రియాలకు లొంగిపోతారు అని రాయగానే నారదుడు అంతా బాగుంది కానీ ఈ పదం బాగాలేదు, పండితుల్ని ఇంద్రియాలు ఏం చేస్తాయి, విద్వాంసం నాపకర్షతి అంటే అపకర్షతి అంటే ఆకర్షిస్తాయి, నా అపకర్షతి ఆకర్షించవు అని రాయమన్నాడు. అప్పుడు వ్యాసుడు, భగవంతుడే ఇది రాయించాడు, నువ్వు గురువు నువ్వే చెప్పావు ఒకప్పుడు, ఎలా మారుస్తాను, అంతగా నువ్వు మార్చమంటే మనకు ఒక కండిషన్, ఈ రాత్రికి నా ఆశ్రమంలో పడుకుని పొద్దున్న మార్చమంటే మారుస్తాను, పొద్దున్న మార్చొద్దంటే మార్చను అన్నట్ట. సరేనని నారదుడు వ్యాసుడి ఆశ్రమంలో పడుకున్నాడు. అర్ధరాత్రి 12 అయ్యింది, గాజుల గలగల వినపడింది. నారదుడు ఉలిక్కిపడి చూస్తే ఎదురుగుండ ఒక అతిలోక సుందరి కనపడింది. ఆ సుందరిని చూడగానే ప్రేయసి హా ఓర్వసి స్వర్గాదపి గరీయసి అని మీదకెళ్ళాడు. గట్టిగా కౌగిలించుకున్నాడు, తన్మయత్వంతో ఆ మూతి మీద మూతి పెట్టాడు. మూతికి గరుగ్గరుగ్గా ఏదో తగిలితే ఉలిక్కిపడి చూస్తే ఎదురుగుండ వ్యాసుడు. ఆ కౌగిల్లో ఉన్న దినదానికి అందమైన స్త్రీ కాదు కర్మ, వ్యాసుడు మారు వేషంలో వచ్చాడు. దాంతో నారదుడు సిగ్గుపడి వదిలేశాడు. అప్పుడు వ్యాసుడు, గురువుగారండి ఆ పదం మార్చమంటారా అన్నాడు. వద్దులే అలా ఉంచేయి అన్నాడు. అంచేత ఇంద్రియములు బలవంతమైనవి, ఎంత పండితులనైనా బొట్లో వేసుకుంటాయట. 90 ఏళ్ళు 81 ఏళ్ళు వచ్చిన వాడు కూడా ఏమండి వెళ్ళి పెళ్లి చేసుకుంటారంటే ఈ వయసులో నాకెవరు పిల్లలు ఇస్తారు అంటాడు. కర్ర పోటీ వేసుకుంటుంది 81 ఇయర్స్ వాడు కూడా అంతేగాని నాకెవరు పిల్లలు ఇస్తారంటాడు కానీ అబ్బాయి వద్దండి అంటట అని నేను అల్లేస్తుమా వ్యాసుడు చెప్పాడు. మళ్ళీ ఇది నా మాట కాదు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఇంద్రియములు అంత విచిత్రమైనవి, అందువల్ల దాని బొట్లో పడిపోయాయని పైశాచిక వివాహం చేసి పట్టుకుపోయాడు. తీరా మంచంతో పాటు ఆకాశంలో ఆవిడతో పాటు కూర్చుని ఎగిరిపోతూ ఉండగా ఆ సమయంలో మరో తమాషా జరిగింది. విద్యున్మాలి అని ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడు పరమ భయంకరాకారుడు. వాడు ఆ సమయంలో ఆకాశ మార్గంలో ఎగురుతున్నాడు. వాడు ఇది చూశాడు, ఇంత అందగత్తెని ఈ విద్యాధరుడు ఎత్తుకుపోతున్నాడని, ఎవడవరా నువ్వు అందగత్తె నాకు కావాలన్నట్ట. లేదండి నేను తాడి కట్టేశాను ఇందాకే, ఒక అరగంట క్రితం వచ్చుంటే నీకేమైనా ఇచ్చేవాడేమో, తాడి కట్టాక భార్య భార్యే కదా అన్నాడు ఆయన. ఆవిడ నిద్రపోతుంది, ఇంకా ఆవిడికి తెలియదు. అనగానే తాళి కట్టినా మా రాక్షసులం తాళి తెంపేస్తాం, పుట్టుకున్న కొత్త తాళి కడతాం, మాకు తాళేమిటి మా మొహం, మేము ఏమంటే అదే రాజ్యం అని వాడు మీదకొచ్చాడు. దాంతో ఈయన తన మంత్రశక్తితో ఆ విమానాన్ని ఏది ఆ మంచాన్ని ఆకాశంలో నిలబెట్టి రారా నీ సంగతి చూస్తానని వీడి మీదకు దూకాడు. వాడు వీడి మీదకు దూకాడు. రాక్షసుడు పెద్ద పెడబొబ్బలు పెట్టాడు. ఆ పెడబొబ్బలకి నిద్రపోతున్నవాడు లేచిపోయింది. లేచిపోయి కూర్చుంటే ఈ ముఖానికి చేతులకి రంగులు అంటుకున్నాయి. ఈయన లిప్స్టిక్ వేసుకున్నాడు కర్మ. ఈ పెదవులకు వేసుకున్న రంగు అంతా ఆవిడకి అంటుకుందిట, అంటే వీడు ముద్దులు పెట్టుకున్నాడని అర్థమైపోయింది. ఆ తర్వాత చూసుకుంటే మెడలో తాళి, ఇదేమిట్రా దేవుడా అనుకోగా ఆవిడకి లీలగా అర్థమయ్యింది. ఈ విద్యాధరుడు కొంచెం కౌగిలించుకోవటం, ఈ ముద్దు పెట్టుకోవడం, తాళి కట్టడం ఇవి అర్థమయ్యి, ఓహో నేను నిద్రపోతుండగా ఈయన తాళి కట్టాడు అనుకుంది. ఏమిటో ఆవిడకి ఆవిడ ఆయన చూస్తే ఆనందం కలిగి ఈయనే నా భర్త అనుకుంది. చూసినా చూడకపోయినా ఆయనే భర్త అనుకుంది. మా ఆయన నెగ్గాలనుకుంది. ఈ నెగ్గడం నెగ్గకపోవడం ఎవడి చేతిలో ఉంది ఎవడికి తెలుసండి. ఈ ఇంకా ఈ ఇద్దరు ఆకాశంలో ఘోర యుద్ధం చేశారు. యుద్ధం ఎలా ఉందో తెలుసా, పూర్వం తిలోత్తమ కోసం సుందోపసుందులు యుద్ధం చేసినట్టు ఉంది. దానికి వీళ్ళు అన్నదమ్ములు గారు అయినా తిలోత్తమ అనే అప్సరస కోసం సుందుడు ఉపసుందుడు అనే ఇద్దరు రాక్షసులు కొట్టుకు తెచ్చారు. అలా వీళ్ళు కొట్టుకున్నారు అంటే అర్థం ఏంటనమాట, ఈ పోలికి ఎందుకు పెట్టారంటే ఈ ఇద్దరిలో ఎవడో మిగలడని చెప్పడానికి కవిగారు ముందే చెప్పాడు. ఘోర యుద్ధం జరుగుతూ ఉండగా పిడికిలతో పొట్లో ఒక్క పోటు పొడిచాడు రాక్షసుడిని ఈ విద్యాధరుడు. దెబ్బకి వాడు చచ్చిపోతూ వాడు బొడ్లో ఉన్న కత్తితో వీణి పొడిచాడు. దాంతో ఆ రాక్షసుడు చచ్చిపోయాడు. ఈయన పడిపోతూ మంచం దగ్గరకు వచ్చి వాలిపోయాడు. రాక్షసుడు ముందు తెచ్చాడు. ఈయన మాత్రం మంచం దగ్గరకు వచ్చి ఆ మంచాన్ని మహిమతో కిందకి దింపాడు. చచ్చిపోయే ముందు ఇక మహిమలు పోతాయి, అందుకనే వాడు మంచాన్ని కిందకి దింపి గుడ్లులా గిర్రం తిరుగుతూ ఉండగా నెత్తురు బయటికి చిప్పిల్లుతూ ఉండగా మిడిగుడ్లు వేసుకుని, సుందరి నేను మహాపాపం చేశాను, ఎక్కడో అంతఃపురంలో పైన నిద్రపోతున్న నిన్ను, బిల్డింగ్ మీద పడుకున్న నిన్ను అన్యాయంగా పెళ్లి చేసి ఇక్కడికి తీసుకొచ్చాను, నా వల్లే నువ్వు ఎటు కాకుండా పోయావు, ఇది చాలా దూరం కాశీకి, ఇప్పుడు మనం ఎక్కడున్నామో కూడా తెలియదు, కింద చూస్తే ఎడారిలో ఉంది, అయ్యో నీకు ఎంత అన్యాయం చేశాను, తల్లిదండ్రులకి దూరం అయ్యావు భర్తకి దూరం అయిపోయావు, కానీ నువ్వు లేకపోతే నేను ఉండలేను, సుశీల సుశీల సుందరి కళాస్వరూపిణి అంటూ చచ్చిపోయాడు. ఇక చూడండి ఆవిడకి ఒకటే దుఃఖం వచ్చింది, ఆ ప్రాంతం ఎక్కడుందో తెలియదు, అది ఇంతకీ ఏంటంటే ఇరాన్, ఇరాక్, అరబ్ కంట్రీస్లోని ఎడారి దగ్గర భరేసి అట్టు పట్టుకెళ్ళి పైకి ఎక్కడ కాసి ఎక్కడ ఎడారి. ఓ పక్కన అదేదో పశ్చిమ సముద్రం, అరేబియా సముద్రం, మరో పక్కన ఇసుక, ఇక్కడ చచ్చిపడిన రాక్షసుడు ఒక చోట, మంచం మీద పడుకుని చచ్చిపోయిన ఈ విద్యాధరుడు, ఇవి చూచింది ఆవిడ. చూచాక ఏం చేసిందో తెలుసుకోవాలిగా. మరి తెలుసుకోవాలంటే మళ్ళీ రేపు ఎపిసోడ్. పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణ.